సంజయుడు పలికెను, ఓ రాజా, పాండుకుమారులచే యుద్ధ నియమం ప్రకారం ఏర్పరపబడిన సైన్యమును చూచి దుర్యోధనుడు తన గురువైన ద్రోణుణ్ణి సమీపించి ఇట్లు పలికెను. భాష్యము ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాద వారు చేసింది. ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి. దురదృష్టవశమున అతనికి ఆధ్యాత్మిక దృష్టి కూడా లేకుండెను. ధర్మ విషయమున తన కుమారులు కూడా తనతో సమానముగా అంధులని తెలుసుకుని ఇండుటిచే ఆజన్మ పవిత్రులైన పాండవులతో ఎన్నడూనూ వారు ఒప్పందమునకు రారని అతడు నిశ్చయముగా ఎరుంగును. ఆయనను ఆ పుణ్యక్షేత్రం యొక్క ప్రభావము విషయమున అతడు సందిగ్ధ స్థితిలో ఉండెను. సంగ్రామ రంగమునందలి స్థితిని గూర్చి అడుగటిలో అతని ఉద్దేశము సంజయుడు అర్థం చేసుకున్న జాలెను. అందుచే అతడు విచారగ్రస్తుడైన రాజును ప్రోత్సహింపదలచి ఆ పుణ్యక్షేత్ర ప్రభావముచే తన కుమారులెట్టి అడంబడికను చేసుకుని పోవటం లేదని ధైర్యం చెప్పెను. అతడు కుమారుడైన దుర్యోధనుడు పాండవుల సైనిక బలమును చూచిన వెంటనే తమ సేనాధిపతి యొక్క ద్రోణాచార్య కడకు యథార్థ స్థితిని తెలుపుటకై వెళ్లినని సంజయుడు తెలిపెను. దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినను పరిస్థితుల ప్రాబల్యమును బట్టి సేనాధిపతి దగ్గరకు తానే వెళ్లవలసి వచ్చెను. అందుకే అతడు రాజకీయవేత్త అయినందుకు తగిన వాడే. కాని పాండవుల సైనిక వ్యూహ నిర్మాణమును చూసినప్పుడు అతడు పొందిన భయమును అతని రాజకీయ పరిజ్ఞానము మరుగుపరచలేకపోయాను. మూడో శ్లోకం కూడా చూద్దాం. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యం మహతీం చము వ్యూఢం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత. ఓ ఆచార్య, బుద్ధిమంతుడును నీ శిష్యుడును ఆయన ద్రుపద పుత్రునిచే నేర్పుతో రచింపబడిన పాండుపుత్రుల యొక్క గొప్ప సేనను చూడుము. భాష్యము, గొప్ప రాజనీతివేత్త అయిన దుర్యోధనుడు బ్రాహ్మణ సేనానాయకుడైన ద్రోణాచార్యుని లోపములను సూచింపకోరెను. అర్జునుని భార్య అయిన ద్రౌపది తండ్రి యొక్క ద్రుపద మహారాజుతో ద్రోణునకు ఏదో రాజకీయమున కలహముండెను. తత్ఫలితముగా ద్రుపదుడు ఒక యజ్ఞము చేసి ద్రోణాచార్యుని వధింపగల కుమారుణ్ణి బడేయుటకు ఆశీర్వాదం పొందెను. ద్రోణునికి పూర్తిగా తెలియను. ఆయనను విశాల హృదయుడైన బ్రాహ్మణుడు చే అతడు అస్త్ర విద్యాభ్యాసమున ద్రుపదునికి ద్రుపదుని కుమారునకు కుమారుడైన దృష్టజ్యుమునకు తన దగ్గర వచ్చినప్పుడు అస్త్ర విద్యా రహస్యములన్నింటినీ తెలుపుటకు వినదీయలేదు. ఇప్పుడు కురుక్షేత్ర రంగమున దృష్టజ్యుమునుడు పాండవుల పక్షం వహించి ద్రోణాచార్యుని నుండి నేర్చుకుని విద్యా నైపుణ్యము చేతనే సేనా వ్యూహములను పన్నీయుండెను. ద్రోణాచార్యుడు జాగరూకుడై నిర్దయముగా యుద్ధము చేయవలన ఉద్దేశంతో దుర్యోధనుడు ద్రోణాచార్యుడు అనర్చిన పొరపాటును సూచించెను. దీనివలన తన ప్రియ శిష్యులైన పాండవుల విషయమున కూడా యుద్ధములో అతడు ఎట్టి సానుభూతి ప్రదర్శింపరాదని అతడు సూచింపదలచెను. ముఖ్యముగా అర్జునుడు మిక్కిలి నిపుణుడు, ప్రియతముడు అయిన శిష్యుడు. అందుచే యుద్ధమున ఎట్టి సానుభూతి అయినను పరాజయమును కారణమగునని కూడా దుర్యోధనుడు హెచ్చరించెను. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈరోజు రెండో శ్లోకం. ఫస్ట్ శ్లోకం ధృతరాష్ట్రుడు సంజయుడిని ప్రశ్నించాడు, ఏం జరగబోతుంది యుద్ధ రంగంలో వాళ్ళు ఏం చేయబోతున్నారు అని చెప్పి. దానికి సంజయుడు సమాధానం చెబుతూ ఉన్నాడు ఈ శ్లోకంలో. సంజయుడు ధృతరాష్ట్రుణ్ణి అనేక సంవత్సరాలు ఆయనతో పాటు ఆల్మోస్ట్ లైక్ ఒక 150 to 200 ఇయర్స్ ఆయనతో పాటు గడిపాడు. కాబట్టి సంజయుడికి ధృతరాష్ట్రుని మనసు బాగా తెలుసు. కాబట్టి ఆయన అర్థం చేసుకున్నాడు. ధృతరాష్ట్రుకి ఏం డౌట్ వచ్చిందంటే దుర్యోధను ఏమన్నా అది కురుక్షేత్రము, కురుక్షేత్రం అనేది పుణ్యక్షేత్రం, ఎందుకంటే కురు అనే మహారాజు అక్కడ అనేక యజ్ఞాలను చేశాడు, అందువలన దాని కురుక్షేత్రముగా పేరు వచ్చింది. సో అనేక యజ్ఞాలు అక్కడ చేశాడు కాబట్టి అది చాలా పవిత్రమైన ప్రదేశం, కాబట్టి పవిత్రమైన ప్రదేశంలో పాండవులు నెగ్గుతారని చెప్పేసి ముందే అనుకుని దుర్యోధను ఏమన్నా కాంప్రమైజ్ అయిపోయాడేమో, వాళ్ళకి 50% ఏమైనా ఇచ్చేసాడేమో అని డౌట్ వచ్చింది. ఈవెందో ఆయన తెలుసు నా కొడుకులు కూడా నాలాంటి వాళ్లే, వాళ్ళు కూడా రాజ్యాన్ని అంత తొందరగా ఇవ్వరు అని తెలిసినప్పుడు కూడా డౌట్ వచ్చి ఆయన అడిగాడు అనమాట, ఏమైనా అట్లాంటిది ఏమైనా జరిగిందా అని. సో సంజయుడు డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పకుండా ఆయన ఏం చెబుతున్నాడంటే యుద్ధం ఏ విధంగా జరగబోతుందనే చెబుతున్నాడు. దాన్ని బట్టి ఏంటి వాళ్ళు కాంప్రమైజ్ ఏమి అవ్వలేదని ఆటోమేటిక్ గా ఇండికేషన్ ఇస్తున్నాడు అనమాట. సో అందుకని ఏం చెప్పాడంటే ఏ విధంగా అయితే పాండవులు ఈ బలగాన్ని ఎట్లా ఏర్పాటు చేశారో చూసి ఆశ్చర్యపోయి దుర్యోధనుడు ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మాట్లాడాడు అని చెప్పేసి, అంతేకాకుండా ధృతరాష్ట్రుని ఎంకరేజ్ చేయడం కోసం దుర్యోధనుడిని రాజుగా సంబోధించారు. యాక్చువల్గా దుర్యోధను రాజు కాదు అప్పటికి, కానీ రాజా వచనం అబ్రవీత్. సో రాజుగా అంటే రాజు అని చెబితే కొంచెం ధృతరాష్ట్రుడు హ్యాపీ ఫీల్ అవుతాడు అనమాట, నా కొడుకు రాజు అయ్యాడు. సో అందుకని సంజయుడు ఆయన కొంచెం ఎంకరేజ్ చేయడం కోసం రాజా వచనం అబ్రవీత్, సో ఈ విధంగా రాజు వెళ్లి ద్రోణాచార్యునితో ఈ విధంగా మాట్లాడుతున్నాడని. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఒక పదం ఉంది, ఆచార్య ఆచార్య ఉపసంగమ్య, ఆచార్యుని సమీపించి. సో జనరల్ గా ఆచార్యుని ఎందుకు సమీపిస్తారు, ఆచార్యుని నుంచి వినటం కోసం. కానీ ఇక్కడ దుర్యోధనుడు ఆచార్యుని ఎందుకు సమీపిస్తున్నాడు, ఆయన్ని కొంచెం ట్రిక్ చేయటం కోసం. సో ఇది పొలిటికల్ మైండ్ తో ప్రాబ్లం. సో మనం ఎప్పుడు కూడా ఆచార్యుణ్ణి మనం మారుద్దామని మనం ఎప్పుడు వెళ్ళకూడదు, ఆచార్యుని లేదంటే కొంచెం ట్రిక్ చేద్దామని. మనం ఆచార్యం నుంచి ఏమి నేర్చుకుందామని వెళ్ళాలి, కానీ ఆచార్యుణ్ణి ఏదో విధంగా మనం మారుద్దామని చెప్పి మనం వెళ్ళకూడదు. సో ఇక్కడ దుర్యోధనుడు అది అనుకుంటున్నాడు, ఆచార్యం ఉపసంగమ్య అంటే గురువు దగ్గరికి వెళ్ళి గురువు లాంటి వాడిని ఆయన ఏం చేయబోతున్నాడు చూడండి అని. సో అంటే అటువంటి వ్యక్తికి భగవద్గీత ఏం అర్థం కాదు. ఎవరైతే గురువు దగ్గర సేవిద్దామని వెళ్తారో వాళ్ళకి భగవద్గీత అర్థమవుతుంది, కానీ గురువుని మ్యానిపులేట్ చేద్దామని వెళ్తారో వాళ్ళకి భగవద్గీత అర్థం కాదు. అదేవిధంగా అర్జునుడు కూడా మనం 2వ చాప్టర్లో కృష్ణుడిని ఏ విధంగా సమీపిస్తాడో మనం చూడొచ్చు, శిష్య స్నేహం సాధిమాం తాం ప్రపన్నం. సో అర్జునుడు నువ్వేది చెప్పినా నేను ఇంటానికి సిద్ధంగా ఉన్నాను అని అర్జునుడు కృష్ణుడిని సమీపిస్తాడు, కాబట్టి అతనికి భగవద్గీత చెప్పబడింది. దుర్యోధనుడు ఆచార్యుని మ్యానిపులేట్ చేయడానికి వెళ్ళాడు కాబట్టి ఆయనకేం భగవద్గీత అర్థం కాలేదు, అటువంటి వ్యక్తి భగవద్గీత అర్థం కాదు. సో మనం కూడా చూడాలి మనలో దుర్యోధనుడు లాంటి లక్షణాలు ఉన్నాయా, అర్జునుడు లాంటి లక్షణాలు ఉన్నాయా, దాన్ని బట్టి మనకు భగవద్గీత వస్తుందో లేదో మనం తెలుసుకోవచ్చు. మనం దుర్యోధన లాంటి లక్షణాలు ఉంటే వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తేనే మనకు భగవద్గీత అర్థమవుతుంది. మనం ఎప్పుడైతే గురువును మ్యానిపులేట్ చేద్దామనుకుంటే మనకు ఎప్పటికీ భగవద్గీత అర్థం కాదు. సో అందుకని ఇక్కడ ఈ లక్షణాలు ఇచ్చారు. ఎవరికి భగవద్గీత అర్థం కాదు, దుర్యోధన్ లాంటి వాళ్ళకి. దుర్యోధన్ అంటే ఏంటి, ఆయన లక్షణాలు ఏంటి అది ఇక్కడ చెప్పారన్నమాట. సో ఆయన అంటే జనరల్ గా సేనాధిపతి రాజు దగ్గరికి వస్తాడు, రాజు సేనాధిపతి దగ్గరికి వెళ్ళడు, కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు రాజు సేనాధిపతి దగ్గరికి వెళ్తున్నాడు. అంటే ఏంటి, చాలా మ్యాటర్ చాలా సీరియస్ అనమాట. ఎందుకని దుర్యోధనుడు పాండవులు ఎప్పుడైతే వనవాసంలో ఉన్నారో అప్పటి నుంచే వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు వచ్చిన తర్వాత ఏంటి మనం ఏమి ఇవ్వము అప్పుడు మనకి యుద్ధం వస్తుంది అని చెప్పేసి 14 సంవత్సరాలు కూడా దుర్యోధనుడు ప్రిపేర్ చేసుకున్నాడు యుద్ధం కోసం. చాలా మందిని ఫ్రెండ్స్ చేసుకున్నాడు, చాలా మందితో వాళ్ళకి మంచి గిఫ్ట్స్ ఇచ్చి అలా ఇచ్చి మంచి ఫ్రెండ్షిప్ చేసి, ఎందుకని తెలుసు తనకి యుద్ధం జరగబోతుంది 14 సంవత్సరాల తర్వాత అని. 14 సంవత్సరాలు కూడా దుర్యోధనుడు చాలా ప్రాక్టీస్ చేశాడు తన గదతో ఏ విధంగా బాగా ఎక్స్పర్ట్ అవ్వాలి అని చెప్పేసి. సో అట్లా ఆయన ఎప్పటి నుంచో 14 సంవత్సరాల నుంచి ప్లాన్ చేసి అనేక మందిని స్నేహితులుగా చేసుకుని ఈవెన్ పాండవులకి స్నేహితులుగా ఉండాలని కూడా మార్చేసి ఆ విధంగా తను చాలా కష్టపడి 11 అక్షౌహిణీల సైన్యాన్ని గ్యాదర్ చేశాడు. కానీ ఇక్కడ చూస్తే కురుక్షేత్ర రణరంగంలో పాండవుల వైపు కూడా ఏడు అక్షౌహిణీలు వచ్చినాయి. సో దానికి ఆయన ఆశ్చర్యపోయాడు, వీళ్ళేంటి 14 సంవత్సరాలు వనవాసంలో ఉంటే వీళ్ళకి ఇంత సైన్యం ఎక్కడి నుంచి వచ్చింది? అది దుర్యోధను దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆయన ఏదో అనుకున్నాడు, ఇంకేముంది మనకి ద్రోణాచార్యుడు ఉన్నాడు, భీష్ముడు ఉన్నాడు, వాళ్ళు జస్ట్ నథింగ్ అనుకున్నాడు అనమాట. కానీ ఇక్కడ చూసేసరికి వాళ్ళు కూడా 7 అక్షౌహిణీలతో దృష్టజ్యుమ్నుడు, ద్రుపదుడు, ఇట్లా వాళ్ళందరూ కూడా రావటం. సో అది నెక్స్ట్ అంతేకాకుండా వాళ్ళు ఎంతో ఉత్సాహంగా కాన్ఫిడెంట్ గా అంత వచ్చేసరికి ఈయనకి డౌట్ వచ్చింది, ఇదేంటి, ఇదేదో చాలా ఈజీ అనుకున్నాం, ఇంత కష్టమయ్యేట్టుంది అని చెప్పేసి ఆయనకి. ఎందుకని దుర్యోధనకు తెలుసు, భీష్ముడు ద్రోణాచార్యుడు కనుక సీరియస్ గా ఫైట్ చేస్తే మనం గెలుస్తామని. మనం ఏదైనా ఓడిపోయే ఛాన్స్ ఉంటే వాళ్ళు సరిగ్గా యుద్ధం చేయకుండా ఉంటేనే మనం ఓడిపోతాం. ఎందువలన, వాళ్ళ పాండవుల మీద పక్షపాతం వహించి వాళ్ళు సరిగ్గా యుద్ధం చేయకపోతేనే మనం ఓడిపోతామని తెలుసు ఆయనకి. వాళ్ళిద్దరు నుంచినంతసేపు ఎవరు ఏం చేయలేరని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఎప్పటికప్పుడు చూసుకుంటా ఉన్నాడు వీళ్ళిద్దరూ స్పిరిట్ తో ఉన్నారా లేదా, వాళ్ళేమైనా కొంచెం డల్ అయిపోయారా, పాండవుల మీద ఏముందిలే పాండవులకి ఇచ్చేద్దామని. అందుకని ఆయనకి భయం అన్నమాట, ద్రోణాచార్యుడు రెడీగా ఉన్నాడా, భీష్ముడు నిజంగా యుద్ధం చేయడానికి వాళ్ళు సీరియస్ గా ఉన్నారా లేదా అని. సో అందుకని ఫస్ట్ ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు ఆయన ఇన్స్పైర్ చేయడం కోసం. చూడు, నువ్వు చాలా సీరియస్ గా చేయాలి, నీ శిష్యులు అని చెప్పేది నువ్వు కొంచెం వాళ్ళకి లైట్ గా చేస్తే నీకు ప్రాబ్లం ఉంది అని చెప్పి. సో ఆయన ఎట్లా అంటే ఆచార్యుని ఆయన మ్యానిపులేట్ చేస్తానమాట, ఆయన ఎట్లా మ్యానిపులేట్ చేసి ఇంకా ఆయన్ని రెచ్చగొట్టాలి. అందుకు వెళ్ళాడు దుర్యోధనుడు. అంతేగాని ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి నీ సజెషన్స్ ఏంటి ఇవ్వండి, ఎట్లా ఇప్పుడు వెళ్ళాలి అని అడగలేదు. ఆయన నాకు తగ్గట్టుగా మీరు యుద్ధం చేయాలి, నేను కోరుకున్న విధంగా మీరు బాగా మీరు యుద్ధం చేయాలి అనేది దుర్యోధనుడి కోరిక అనమాట. సో అందుకనే నెక్స్ట్ శ్లోకంలో ఏమంటున్నాడంటే, చూడు నీ బుద్ధిమంతుడైన దృష్టజ్యుమ్నుడు ఎట్లా అరేంజ్ చేశాడు. దృష్టజ్యుమ్నుడు ఆర్గనైజ్ చేస్తానమాట పాండవ సైన్యాన్ని. చూడు, నువ్వు గనక అప్పుడు గనక నేర్పించి ఉండకపోతే ఇప్పుడు ఇంత ప్రాబ్లం ఉండేది కాదు కదా. చూడు, నువ్వు చేసిన తప్పుకు చూడు ఈరోజు ఎట్లా మనం అనుభవించాల్సి వస్తుందో. కాబట్టి ఆ తప్పును ఎలా నువ్వు ఇచ్చేయాలి, నువ్వు బాగా యుద్ధం చేసి ఆ తప్పును సరిదిద్దుకోవాలి. సో ఆయన చెబుతున్నాడు, గురువుకి నువ్వేం తప్పు చేశావు, ఆ తప్పుకి ఇప్పుడు అవకాశం ఉంది. ఏంటి అవకాశం? దృష్టజ్యుమ్నుడు నువ్వు సంహరించి, పాండవ సైన్యాన్ని సంహరించి ఆ నువ్వు చేసిన తప్పును సరిదిద్దుకో అని ఆయన ఆచార్యునికి చెబుతూ ఉన్నాడనమాట. ఇది ప్రాబ్లం. మనం ఎప్పుడైతే ఆచార్యుని నుంచి వింటానికి వెళ్తామో అప్పుడు మనం నేర్చుకోవచ్చు, మనం ఆయనకి చెప్పడానికి వెళ్తే ఏమి నేర్చుకోవాలి. సో ఇది ప్రాబ్లం. మనం గురువు దగ్గరికి వెళ్ళి ఆయనకు బోధిస్తే మనం ఏమి నేర్చుకోలేం. సో ఇక్కడ దుర్యోధనుడు ఆచార్యుల దగ్గరికి వెళ్ళి ఆయనకు చెబుతూ ఉన్నాడు ఆయన ఏం చేశాడు, ఏం తప్పు చేశాడు అని. అందుకనే ఆయన దృష్టజ్యుమ్నుడు అని చెప్పలేదు. దృష్టజ్యుమ్నుడు అంటే కొంచెం కనికరం వస్తుంది, నా శిష్యుడే అని. ఓ బాగా అరేంజ్ చేశాడేమని కొంచెం ద్రోణాచార్యుడు ఏమన్నాడు, ద్రుపద పుత్రేనా, చూడు నీ ద్రుపదుడు, నీ శత్రువు అయిన ద్రుపదుడు పుత్రుడు అని అన్నాడు. కానీ దృష్టజ్యుమ్నుడు అనలేదు. అంటే ఏంటి, నీ శత్రువు కాబట్టి చూడు నువ్వు ఇంకా సీరియస్ కావాలి, నువ్వు ద్రుపదుడిని నీ శత్రువు, ఆయన కొడుకు, చూడు ఎట్లా చేశాడు అని. అంటే ద్రుపదులు అనగానే కొంచెం ఆయనకి ద్రోణాచార్యుడు కోపం వస్తుంది అని. సో ఇట్లా అంటే పొలిటికల్ గా ఇట్లాంటి వర్డ్స్ తో ఎట్లా మనం మన బెనిఫిట్ ఎలా పొందాలి, మనకు కావాల్సింది ఎలా తెచ్చుకోవాలి. సో మనం గురువు దగ్గరికి వెళ్ళి గురువుని ఎట్లా అట్లా మ్యానిపులేట్ చేసి మనం ఏది కావాలో దానికి శాంక్షన్ చేయించుకుందాం అని అనుకుంటే మనం గురువు దగ్గర నుంచి ఏం నేర్చుకోలేం. మనం ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటాం గురువు దగ్గరికి వెళ్ళి ఇది మనం ఈ బ్లెస్సింగ్ తీసుకోవాలని. సో గురువు దగ్గరికి వెళ్ళి నాకు ఇది ఇవ్వండి, ఈ విధంగా ఎట్లా అట్లా ఇవ్వండి, దానికి వచ్చేట్టుగా మనం సిచ్యువేషన్ ప్రజెంట్ చేస్తాం అనమాట. సర్లే సర్లే చెయ్యి అంటాడు ఆయన. అట్లా అంటే మనం ముందే ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం గురువు నుంచి, ఇట్లా ఇట్లా చెబితే ఆయన ఇట్లా అంటాడు, మనం గురువు చెప్పాడని చెప్పేసి మనం వచ్చేయచ్చు అని. సో దుర్యోధనుడు కూడా అట్లాగే ఎట్లా ద్రోణాచార్యుని ఇట్లా ఇట్లా మ్యానిపులేట్ చేసి నాకు కావలసిన విధంగా తనలో కోపం తెప్పించి యుద్ధం బాగా చేసేట్టుగా ఏం చేయాలి అనే ప్లాన్తో వెళ్ళాడు దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి. మనం ఆ విధంగా వెళ్ళకూడదు. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనకేది మంచిదో ఆయన్ని చెప్పని, నాకు తెలియదు నాకేది మంచిదో, ఆయన అడిగితే ఆయన ఏది మనకు చెబుతాడో అది మనకు మంచిది అనే ఉద్దేశంతో వెళ్ళాలి. అప్పుడు మనకు భగవద్గీత అనేది అర్థమవుతుంది. భగవద్గీత అంటే ఏంటి, మనం అనుకునేది తప్పవచ్చు రైట్ అవ్వచ్చు, బట్ దేనికోసం చేస్తున్నాం. భగవద్గీతలో సింపుల్, చాలా చిన్న సూత్రం భగవద్గీత. ఏంటి ఆ సూత్రం? అర్జునుడు యుద్ధం చేయనన్నాడు, కృష్ణుడు యుద్ధం చేయమన్నాడు. అర్జునుడు మామూలుగా యాక్చువల్లీ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, బట్ కృష్ణుడు కొంచెం మార్చాడు అనమాట. ఆయన మోహంలో మోహం పెట్టి మళ్ళీ ఆయనే యుద్ధం చేయమనేట్టుగా చేశాడు. బట్ ఈ రెండింటిలో తేడా ఉంది. అర్జునుడు భగవద్గీత ముందు కనుక యుద్ధం చేసినప్పటికీ భగవద్గీత తర్వాత యుద్ధం చేయడానికి తేడా ఉంది. ఏంటి ఆ మార్పు? అర్జునుడు యుద్ధం చేస్తున్నా గానీ భగవద్గీత ముందు, దానికి భగవద్గీత తర్వాత యుద్ధం చేయడానికి చాలా తేడా ఉంది. ఏంటి ఆ తేడా? ఇంకా భగవంతుడి కోసం ఇది తేడా. యుద్ధం ముందు చేయొచ్చు తర్వాత చేయొచ్చు, కానీ ఎవరి కోసం చేశారు యుద్ధం, అది మార్పు. ఫస్ట్ కనుక యుద్ధం చేస్తుంటే తను అర్జునుడు ఏమనుకునేవాడు, వీళ్ళందరూ నా శత్రువులు, వీళ్ళు మాకు అన్యాయం చేశారు, మాకు రాజ్యం కావాలి అని యుద్ధం చేసేవాడు. కానీ భగవద్గీత తర్వాత ఏం చేశాడు? కృష్ణుడు యుద్ధాన్ని కోరుకుంటున్నాడు, ఆయన్ని ప్రసన్నం చేద్దాం, నేను ఎంత బాగా యుద్ధం చేస్తే కృష్ణుడు అంత ప్రసన్నం అవుతాడు, అందుకోసం యుద్ధం చేశాడు. సో మనం ఒక కార్యాన్ని మనం చేయొచ్చు, కానీ ఎందుకోసం చేస్తున్నామనే దాన్ని బట్టి దాని యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది. కృష్ణుడు కోసం చేస్తున్నావా, మన కోసం చేస్తున్నావా? ఇది భగవద్గీతలో మార్పు. భగవద్గీతలో మనకి కావాల్సిన మార్పు ఏంటంటే కృష్ణుడు కోసం ఎలా చేయాలి, మనం చేసే పనులే కృష్ణుడు కోసం ఎలా చేయాలి. మనం ప్రస్తుతం మనం స్నానం చేస్తూ ఉన్నాం, మన శరీరాన్ని పోషిస్తూ ఉన్నాం, మనం ఉద్యోగం చేస్తూ ఉన్నాం, అనేక బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాం. భగవద్గీత ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ విధంగా వీటిని కృష్ణుడికి ప్రసన్నం చేసే విధంగా చేయాలి, అదే. అంతేగాని మనం కార్యాలు మార్పు చేయాల్సిన అవసరం లేదు. ఎట్లాగో అర్జునుడు యుద్ధం చేసేవాడు, కానీ ఇప్పుడు కృష్ణుడి కోసం యుద్ధం చేయడం వలన అది సేవ అవుతుంది. మన కోసం చేస్తుంటే అది కర్మ అవుతుంది, కృష్ణుడి కోసం చేస్తే అది సేవ అవుతుంది. సో మనం పొద్దున్న లేస్తే స్నానం చేసినా అది కూడా కృష్ణుడి సేవగా చేయొచ్చు, అలా అన్నింటినీ కూడా కృష్ణుడి సేవగా మార్చుకోవచ్చు. ఇది మనకు భగవద్గీత బోధించేది. ఏ విధంగా మనం చేసే కార్యాలని భగవత్ సేవగా ఎట్లా మార్చుకోవచ్చు, అది అంత సులభం కాదు. ఎందుకని? ఇప్పుడు మనం చూస్తున్నాం అర్జునుడు కనుక యుద్ధం చేసేటప్పుడు కృష్ణుడిని స్మరించడం అనేది అంత సాధ్యం కాదు. యుద్ధం అంటే సామాన్యం కాదు కదా. అందులోనూ అర్జునుడు మహారథి. మహారథి అంటే కొన్ని వేల మందితో యుద్ధం చేస్తుంటాడు ఏక సమయంలో. ఒకేసారి వందల కొద్ది వేల కొద్ది మందిని యుద్ధం చేస్తున్నాం అంటే ఎంతో అటెంటివ్గా ఉండాలి, ఎంతో ఫోకస్డ్గా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కానీ ఫినిష్ అయిపోతారు. మరి అంత ఏకాగ్రతతో అంత మందిని యుద్ధం చేస్తూ కూడా ఎట్లా కృష్ణుని స్మరించగలిగాడు, అది పాయింట్. సో దానికోసం భగవద్గీత చెప్పబడింది. సో అంటే కృష్ణుడు ఏది కోరుకుంటున్నాడో దాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటే తప్పితే అంత ఏకాగ్రతతో కృష్ణుని స్మరించలేం. సో దానికి మనకు ట్రైనింగ్ కావాలి, అది భగవద్గీతలో ఇస్తుంది. సో ఇప్పుడు దానికి మనం గురువుకి పూర్తి శరణాగతి అయితే తప్పితేనే మనం కృష్ణుని అలా స్మరించడానికి సాధ్యం కాదు. సో గురువుకి అంత శరణాగతి కావాలంటే గురువుకి మనం గురువుని మానిపులేట్ చేద్దాం, లేదంటే గురువుకి మనం అనుకున్నది గురువు దగ్గర నుంచి నోటి నుంచి తెప్పిద్దాం అని అనుకునేటైతే మనకి భగవద్గీత ఏం అర్థం కాదు. సో దుర్యోధన్ లాంటి మెంటాలిటీ మనకుంటే మనకు భగవద్గీత అర్థం కాదనమాట. నేను వెళ్ళి ద్రోణాచార్యుని నాకు నచ్చినట్టుగా తిప్పుకుందాం అని దుర్యోధన్ ప్రయత్నిస్తున్నాడు. అలా చేస్తే అతనికి ఏమీ బెనిఫిట్ రాదు. సో ఇది మనం తెలుసుకోవాల్సింది భగవద్గీత నుంచి. సో ఇక్కడ అంతేకాకుండా ద్రోణాచార్యుడి యొక్క గొప్పతనం, ద్రోణాచార్యుడికి తెలుసు దృష్టజ్యుముడు నన్ను చంపడం కోసం పుట్టాడు అని తనకు తెలుసు. ఎందుకని? ద్రుపదుడు యజ్ఞం చేశాడు, యజ్ఞంలో దృష్టజ్యుమ్నుడు పుట్టాడు, ఈ దృష్టజ్యుమ్నుడు పుట్టింది కేవలం నన్ను చంపడం కోసం అని. అయినప్పటికీ ఎప్పుడైతే దృష్టజ్యుమ్నుడు వచ్చాడో విద్య నేర్చుకోవడం కోసం ద్రోణాచార్యుడు విద్య బోధించాడు. చూడండి, మనం మనల్ని చంపడానికి ఒక అతను పుట్టాడని తెలిసి కూడా అతనికి విద్యాభ్యాసం నేర్పించడం అనేది అది చాలా ఉదార స్వభావం ఉండాలి. అంటే ద్రోణాచార్యుడు ఎందుకు నేర్పించాడు? ఎందుకని? ఆయనకు తెలుసు నాకు చావు అనేది రాసి పెట్టుంటే ఈయన చేతిలో ఎట్లానూ చనిపోతాను నేను. నా ధర్మాన్ని నేను నిర్వహిస్తుంది, నేను బ్రాహ్మణుణ్ణి, ఒక క్వాలిఫైడ్ స్టూడెంట్ వస్తే నేను అతనికి బోధించాలి. నేను అతను బోధించకపోయినా చనిపోతాను, బోధించినా చనిపోతాను. సో నా ధర్మం చేసి చనిపోదాం, ధర్మం చేయకుండా ఎందుకు చనిపోవడం? సో నా ధర్మం బ్రాహ్మణుడిగా నేను టీచ్ చేయడం, దానికి సరైన ఒక శిష్యుడు వచ్చాడు, నేను ఏదో జరుగుతుంది ఫ్యూచర్లో అని చెప్పేసి ఇప్పుడు నా ధర్మాన్ని ఎందుకు వదిలేయటం? మనం ఏం చేస్తాం? మనకి ఎవరైనా హాని చేసేవాడు కొంచెం కనిపించినా గానీ మనం అతనికి ఏ విధంగా హాని చేయాలని ఆలోచిస్తాం. అట్లాంటి ద్రోణాచార్యుడు నన్ను ఇతను చంపుతాడని తెలిసి కూడా అతనికి అన్ని రకాలైన విద్యని నేర్పించాడు. ఎందుకని? రేపు పొద్దున అదే విద్యతో ఆయన చంపబోతాడు అని తెలిసి కూడా అతనికి అన్ని విద్యలు నేర్పించాడు. ఎందువల్ల? అతను పూర్తి విశ్వాసం భగవంతుడి మీద, కృష్ణుడు నన్ను రక్షిస్తాడు, నేను ఇతనికి నేర్పించినా నేర్పించకపోయినా అతను చంపుతాడంటే అట్లే అతను నన్ను చంపుతాడు. నేను ఇప్పుడు అతను చెప్పకుండా ఉండి నా ధర్మాన్ని నేను నిర్వహించట్లేదు. సో అంటే వేదిక లైఫ్లో డ్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎంతో బాధ్యతాయుతంగా ఉండేవాళ్ళు, వాళ్ళ బాధ్యత కోసం వాళ్ళు దేన్నైనా చేయించడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు. సో బ్రాహ్మణుడుగా తన కర్తవ్యాన్ని నిర్వహించడం అతనికి ముఖ్యం అనిపించింది, కానీ దృష్టజ్యుమ్నుడు రేపు నన్ను చంపబోతున్నాడని అనేది అతనికి అంత ఇంపార్టెంట్ అనిపించలేదు. ఈవెన్ ద్రోణాచార్యుడికి తెలుసు, భీష్ముడికి కూడా తెలుసు, మనం ఈ యుద్ధంలో మనం సంహరింపబోతున్నాము అని. కృష్ణుడు గెలుస్తాడని కూడా తెలుసు వాళ్ళకి, మేము ఓడిపోయే సైడ్ ఉన్నామని కూడా తెలిసి కూడా వాళ్ళు వాళ్ళ శాయశక్తుల యుద్ధం చేశారు. ఇది భక్తుడు అంటే. భీష్ముడికి తెలుసు కృష్ణుడు ఎటువైపు ఉంటాడో అది గెలుస్తాడని, నేను ఎంత గొప్పవాడైనా కానీ నేను కౌరవులు ఓడిపోతున్నారని ఆయనకు తెలుసు. అందుకనే భీష్ముడు శంఖు ఊతాడు. శంఖు ఏంటి, శంఖు విష్ణు యొక్క సింబల్, అంటే ఏంటి, కృష్ణుడు గెలుస్తాడు అని. ఫస్ట్ మనకి ఇక్కడ తర్వాత 4-5 శ్లోకాల తర్వాత భీష్ముడు శంఖు ఊతాడు, దాని అర్థం ఏంటి, కృష్ణుడు గెలవబోతున్నాడు అని. సో భీష్ముడికి తెలుసు కూడా ఎందుకు చేస్తున్నాడు, ఎందుకంటే అతని రోల్ అది, నా రోల్ కృష్ణుడికి వ్యతిరేకంగా పోరాడటం నా రోల్, నేనెంత బాగా పోరాడితే కృష్ణుడు అంత ఆనందిస్తాడు. సో అందుకని అతను తన శాయశక్తిలా కూడా పోరాడాడు ఓడిపోవడం కోసం. ఎందుకని తనకి నిజమైన గెలుపు ఏంటి, కృష్ణుని ప్రసన్నం చేయడం నిజమైన గెలుపు. భౌతికంగా ఓడిపోవడమో గెలవడం అనేది ఇంపార్టెంట్ కాదు, కృష్ణుని ప్రసన్నం చేయటమా లేదా అనేది ఇంపార్టెంట్. సో భీష్ముడు తను చేసే ప్రతి బాణంతో కృష్ణుడికి అది ఒక పువ్వులాగా అర్పిస్తున్నాడు. కృష్ణుడు చాలా ఆనందపడుతున్నాడు, నా భక్తుడు ఎంత బాగా యుద్ధం చేస్తున్నాడని. ఎందుకని తనకి ఆ రసం ఉంది, కృష్ణుడికి భీష్ముడు వీర్య రసం, అంటే ఆ రసంలో కృష్ణుడిని సంతృప్తి పరుస్తున్నాడు అతను, తన యుద్ధం యొక్క ప్రాబల్యంతో కృష్ణుని ఆనందింపజేస్తున్నాడు. సో కృష్ణుణ్ణి ఆనందింపజేయటం ఆయన లక్ష్యం, కానీ గెలుపు అవ్వటం అనేది భీష్ముడికి ఇంపార్టెంట్ కాదు. తనకెటో తెలుసు దుర్యోధను ఓడిపోతున్నాడు అని చెప్పి ఆయన సర్వీస్ ఆయన చేస్తున్నాడు. సో ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేస్తూ ఉన్నారన్నమాట, ద్రోణాచార్యుడు ఆయన రోల్ ఆయన ప్లే చేస్తూ ఉన్నాడు. అఫ్కోర్స్ ద్రోణాచార్యుడికి ఛాయిస్ ఉంది, తను బ్రాహ్మణుడు కాబట్టి నేను బ్రాహ్మణుని, నేను క్షత్రియుని కాదు, నేను యుద్ధం చేయనని ఆయన యుద్ధం చేయకుండా కూడా ఉండొచ్చు, బట్ ఆయన యుద్ధం చేశాడు, అది వేరే విషయం. సో అంటే మనం అల్టిమేట్గా చూడాల్సింది ఏంటంటే మనం ఏ విధంగా కృష్ణుడిని ప్రసన్నం చేస్తున్నాం, అంతేగాని మనం ఏ విధంగా గొప్పవాళ్ళం అవుతాం, లేదు మనం ఏ విధంగా అందరిలో తెలివితేటలు గెలవాలో అనిపించుకుంటాం, లేదు మనం ఏ విధంగా రాజ్యాన్ని పొందవచ్చు, ఇది ముఖ్యం కాదు. దుర్యోధనుడు దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు కాబట్టి ఆచార్యుణ్ణి అందరు మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. కృష్ణుని కూడా బంధించడానికి ప్రయత్నించాడు దుర్యోధనుడు. ఎప్పుడైతే రాయబారానికి వచ్చినప్పుడు కృష్ణుడు భయపెట్టడానికి చూశాడు దుర్యోధనుని, ఆయన విశ్వరూపం చూపించాడు, చూడు నువ్వేమనుకుంటున్నావో, నేను భగవంతుడిని, నువ్వెందుకు ఇట్లా యుద్ధానికి కోరుకుంటున్నావు, యుద్ధం వద్దు అని. సో ఎప్పుడైతే కృష్ణుడు విశ్వరూపం చూపించాడో దుర్యోధన అన్నాడు, అందరినీ పిలిచి బంధించండి, ఏదో కృష్ణుడు ఇట్లా వేషాలు వేస్తూ ఉన్నాడు అని చెప్పేసి కృష్ణుని బంధించడానికి ప్రయత్నించాడు. యాక్చువల్గా కృష్ణుడు చెబుతాడు పాండవుల దగ్గరికి వచ్చి, నేను నా శాయశక్తిలా ప్రయత్నించాను దుర్యోధనుని మార్చడం కోసం, నేను మార్చలేకపోయానంటాడు. కృష్ణుడు చివరి వరకు ప్రయత్నించాడు ఎట్లా ఈ యుద్ధాన్ని ఆపాలని. ఎప్పుడైతే దుర్యోధనుడు చాలా డిటర్మైన్గా ఉన్నాడో అప్పుడు ఓకే కృష్ణుడు అన్నాడు, ఓకే ఇఫ్ యు వాంట్ ఫైట్ ఓకే విల్ హ్యావ్ వార్. కృష్ణుడు డిక్లేర్ చేస్తాడు, ఓకే మనకు యుద్ధం ఉంటుంది, యుద్ధం సమయము ప్లేస్ అన్ని కూడా కృష్ణుడు డిసైడ్ చేసి చూస్తాడు, ఓకే ఈ సమయంలో ఈ టైంలో మనకి యుద్ధం ఓకే అని చెప్పి. సో అంటే కృష్ణుడు ఎంతో అంటే మనం ఆయన యొక్క కృప చూడొచ్చు, దుర్యోధన్ లాంటి వాడిని కూడా మార్చడానికి కృష్ణుడు ప్రయత్నించాడు. తను భగవంతుడని తెలియజేయడం కోసం రకరకాలుగా ప్రయత్నించాడు, కానీ దుర్యోధనుడు ఆల్రెడీ ఆయన చాలా సీరియస్గా భౌతిక ప్రపంచంలో చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆయనకేం అర్థం కాలేదు కృష్ణుడు ఎలా భగవంతుడు అనేది. దుర్యోధనుడు అర్థం చేసుకోలేకపోయాడు కృష్ణుడు భగవంతుడు అని. ఎందువలన, ఇట్లాంటి క్యాలిక్యులేషన్ వలన, ఎట్లా పొలిటికల్గా ఎట్లా సంహావరదలు, ఎట్లా నేను పాండవుల కంటే పై చేయవాలి, ఎట్లా వాళ్ళని మోసం చేయాలి. సో మనకి ఇట్లాంటి మెంటాలిటీ ఉంటే వేరే వాళ్ళని ఎట్లా మోసం చేయాలి, వేరే వాళ్ళకంటే మనం ఎట్లా పైకెక్కాలి, అందరికంటే మనం ఎట్లా గొప్పవాళ్ళు అవ్వాలి, ఇట్లాంటి అన్ని ఆలోచనలుంటే మనం భగవంతుని సరిగ్గా అర్థం చేసుకోలేం, గురువుకి సరిగ్గా మనం శరణాగతి పొందలేం. సో ఇవన్నీ కూడా భగవద్గీత నేర్చుకోవడానికి వ్యతిరేక లక్షణాలు. ఇంకా మనం చూస్తాం ఏ విధంగా భీష్ముణ్ణి కూడా మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తాడు దుర్యోధనుడు. భవాన్ భీష్మస్య అని చెప్పేసి, యాక్చువల్గా భీష్ముడు ద్రోణాచార్యుడి కంటే గొప్ప ఫైటర్, కానీ ఆయన ఏం చేస్తాడు, భవాన్ భీష్మస్య మన సైడు మీరు భీష్ముడు అని చెబుతాడు. అంటే ఆయన సైడ్ సైన్యం చెప్పేటప్పుడు భీష్ముడు ఫస్ట్ చెప్పాలి, కానీ ఆయన ద్రోణాచార్యుడు పేరు చెబుతాడు. ఎందుకని ద్రోణాచార్యుడితో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన ఏమని అనుకుంటాడేమో అని. సో ఇట్లా అంటే అనమాట, అన్ని పొలిటికల్ గా టెక్నికల్ గా దుర్యోధను అన్ని క్యాలిక్యులేట్ చేసి, బికాజ్ ఆయన చాలా గొప్ప పొలిటీషియన్, దుర్యోధను మించిన పొలిటీషియన్ లేరు, వెరీ గ్రేట్ పొలిటీషియన్. బట్ ఎంత పొలిటికల్ పర్సన్ అయినా కానీ అతను భగవంతుడి భక్తుడు కాలేకపోయాడు, భగవంతుడిని ప్రసన్నం చేసుకోలేకపోయాడు. సో మనం ఎంత తెలివితేటలు ఉపయోగించి అందరిని మ్యానిపులేట్ చేసి మనం జాబ్ తెచ్చుకోవచ్చు, లేదంటే వేరే వాళ్ళని రకరకాలుగా మ్యానిపులేట్ చేసి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు, వాళ్ళ ధనాన్ని పొందొచ్చు, ఇట్లా రకరకాలు చేయొచ్చు, కానీ మనం భగవంతుని ప్రసన్నం చేసుకోలేం. అది మన జీవిత లక్ష్యం, అది భగవద్గీత యొక్క సారం. ఏ విధంగా భగవంతుని ప్రసన్నం చేసుకోవాలి? మనం ఎన్ని మ్యానిపులేషన్ చేసి ఈ భౌతిక ప్రపంచంలో గొప్పవాళ్ళు అయితే మాత్రం ఏం చేస్తాం భగవంతుని ప్రసన్నం చేసుకోలేకపోతే? మన నుంచి ఏదైతే తీసుకోగలిగిందో అది మనది కాదు. జాగ్రత్తగానండి ఈ స్టేట్మెంట్, మన నుంచి ఏ వస్తువు అయితే తీసుకోబడగలదో ఆరు వేరే వాళ్ళు తీసుకోగలరో అది సంబంధం ఎప్పటికీ కాదు. మనం అనుకోవచ్చు ఈ రోజు నా దగ్గర షర్ట్ ఉంది, ఈ షర్ట్ వేరే వాళ్ళు తీసుకోగలరు అంటే ఈ షర్ట్ నాది కాదు, అర్థమవుతుందా? కానీ దుర్యోధనుడు ఏమనుకున్నాడు, నేను రకరకాలు మ్యానిపులేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకుంటా ఇది నాది అనుకున్నాడు. ఏదైతే వేరే వాళ్ళు తీసుకోగలరో అది మనది కాదు. ధనం ఉంది, వేరే వాళ్ళు తీసుకోగలరా? లేదా తీసుకోగలరు అంటే ధనం మంది కాదు. ఎందుకని మనం ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. సపోజ్ మనం చనిపోయాం అనుకోండి, ఇవన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. మనం ఒకరోజు వదిలేసి వెళ్ళిపోతాము అంటే అది యాక్చువల్లీ మనవి కాదు, కానీ మనం అనుకుంటున్నాం ఈ మనవి అని చెప్పేసి ఇంకా వాటిని ఎట్లా పెంచుకోవాలి. దుర్యోధన్ అనుకుంటున్నాడు ఈ రాజ్యం పర్మనెంట్, ఈ రాజ్యం ఇంకా ఎట్లా పెంచుకోవాలి, మొత్తం నేనే పరిపాలించాలి. వాళ్ళ ఆయన అన్నాడు పాండవులకి సూది మొన నిలిచే అంత ప్రదేశం కూడా నేను ఇవ్వలేనన్నాడు. అంటే ఏమనుకున్నాడు, ఇదంతా నాది, నేను ఎట్టి పరిస్థితి ఎవరికి ఇవ్వను. కానీ తను చనిపోయినప్పుడు ఏం చేయాలి, మొత్తం వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. అంతా సూది మొన కాదు కదా, సూది మొన కూడా తీసుకెళ్లాడు ఆయన. అంటే ఆయన ఏమనుకున్నాడు, ఇది నాది అని. మనం ఏదైతే వదిలేసి వెళ్లాలో అది మంది కాదు. సో అంటే మన ఆస్తి మంది కాదు, మన శరీరం మంది కాదు, మన బిడ్డలు వీళ్ళందరూ మన వాళ్ళు కాదు. ఎందువల్ల వాళ్ళందరినీ ఒకరోజు వదిలేసి వెళ్ళిపోవాల్సిందే, ఇది ప్రిన్సిపల్. ఏదైతే వదిలేయాలో అది మంది కాదు, ఏదైతే మనదో అది ఎవరు తీసుకోలేరు. ఏంటి మనది? మనకున్న ఒకే ఒక ఆస్తి మనం కృష్ణుడి సేవకులం, దాన్ని ఎవ్వరూ తీసుకోలేరు. మన కృష్ణుడితో గల సంబంధాన్ని ఎవ్వరూ స్పాయిల్ చేయలేరు. మనం ఎన్ని జన్మలు ఎత్తినా కానీ మన కృష్ణుడితో సంబంధం ఉంటుంది, ఎవరు దాన్ని చేయలేరు. మనం కృష్ణుడి సేవ చేయాలంటే ఎవ్వరూ ఆపలేరు, ఎందుకని అది మన శాశ్వతం. మన శాశ్వతమైన దాన్ని ఎవరూ తీసుకోలేరు. మన దగ్గర నుంచి దేనేది తీసుకోగలరో అది ఎప్పటికీ మంది కాదు. మనం కేవలం మంది అనుకుంటూ ఉన్నాం అంతే, టెంపరీగా. ఆలోచించండి, ఇది ఏదైతే శాశ్వతమో అది మన నుంచి వేరు చేయబడదు, ఏదైతే మన అది అశాశ్వతమో అది ఎప్పటికీ మంది కాదు. అర్థమైందా? ఇప్పుడు మనకు భయం వేస్తుంది అనుకో, నా దగ్గర ధనం ఉంది ఎవరు వేరే వాళ్ళు కొట్టేస్తారని. అంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి ధనం నాది కాదు అని. ప్రస్తుతం నా కేర్లో పెట్టారు, నా కస్టడీలో ఉంది, రేపొద్దున వేరే వాళ్ళ కస్టడీకి వెళ్ళొచ్చు. ఈరోజు ఈ ఇల్లు నా కస్టడీలో ఉంది, వేరే వాళ్ళకి వెళ్ళొచ్చు. లైక్ అద్దె ఇల్లు లాగా మనం అద్దెంటికి వెళ్ళినప్పుడు మనది అనుకోవడం కదా, మనకు తెలిసి ఇది అద్దెకి వచ్చాం, కొన్నాళ్ళు ఉంటాం తర్వాత వెళ్ళిపోతామని. అదేవిధంగా మన నిజమైన ఇల్లు కూడా అంతే, మన నిజమైన ఇల్లు కూడా మనం కొద్దిసేపు ఉంటాం, మనం చనిపోయిన తర్వాత దాన్ని వదిలేసి వెళ్ళిపోతాం. అంటే ఏంటి, అది అద్దెకి వచ్చినట్టే. అదే కొద్ది పెద్ద అద్దె, ఒక 50 సంవత్సరాల అద్దె తీసుకున్నట్టు, ఇదేమో ఒక 4-5 సంవత్సరాల అద్దెకి తీసుకున్నట్టు, అంతే తేడా. అద్దెల్లో ఎప్పటికైనా వదిలేసి వెళ్లాల్సిందే. సో మనం యాక్చువల్గా మనది అనుకుంటున్నాయి అన్ని కూడా యాక్చువల్గా అద్దీ అవన్నీ. కేవలం ఈ 50 సంవత్సరాల కోసం మన దగ్గర పెట్టారు 50 సంవత్సరాల అద్దీ. వాళ్ళు చెప్తారు కదా 99 ఇయర్స్ అద్దీ గవర్నమెంట్ ఇస్తామంటది, 99 సంవత్సరాలు లీజ్. సో అట్లా మనం లీజ్ తీసుకున్నాం ఈ శరీరాన్ని ఈ ఆస్తిని ఇదంతా లీజ్కి తీసుకున్నాం అనమాట, 99 ఇయర్స్ లీజ్ లాగా. సో దుర్యోధనకి అది అర్థం కాలేదు, నా రాజ్యం నాదైతే ఎవరు తీసుకోలేరు దాన్ని, రాజ్యం నాది కాదు అనుకున్నప్పుడు నేను ఆపలేను దాన్ని. సో అదేవిధంగా మనం ఏం చేస్తున్నాం, మనం ఏదైతే వేరే వాళ్ళు తీసుకోగలరో దాన్ని మనం అనుకు మనదనుకుని దాన్ని వేరే వాళ్ళు తీసుకుంటున్నారని వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా కాపాడాలని ప్రయత్నిస్తూ జీవితాంతం వేస్ట్ చేస్తూ ఉన్నాం. ఏదైతే అశాశ్వతమో ఏదైతే మన నుంచి తీసుకోబడగలదో దాన్ని ఎట్లా తీసుకోలేకుండా చేయాలనే తీవ్ర తపంతో మనం జీవితాంతం వేస్ట్ చేస్తూ ఉన్నాం. అర్థమవుతుంది? సపోజ్ మనకు ధనం ఉంది, ఎట్లా ధనాన్ని వేరే వాళ్ళ నుంచి కాపాడాలి, ఇట్లా ప్లాన్లు చేసి టైం వేస్ట్ చేసి అంత అయిపోయిన తర్వాత ఎట్లయినా సరే వదిలేసి వెళ్ళిపోయేది. మనము వేరే దాన్ని వేరే వాళ్ళు తీసుకోవడం కాదు, మనం వేరే వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారు. మృత్యు అంటే ఏంటి, మనం వేరే చోటకి వెళ్ళిపోతున్నాం వీటన్నిటిని వదిలేసి. ఇప్పుడు దాకా ఏమనుకున్నాం, దీన్ని నేను కాపాడాలి, ఎట్లా ధనాన్ని కాపాడాలి. ముసలి వాళ్ళు ఆలోచిస్తుంటారు ఎట్లా ధనాన్ని కాపాడాలి, ఇది వేస్ట్ అవ్వకుండా. ధనాన్ని కాపాడేందుకు వాళ్ళని వాళ్ళు కాపాడుకోలేకపోతున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు వేరే చోటకి. కానీ వాళ్ళు వెరీ అవుతున్నారు, నేను ఇంత కష్టపడి ఇంత సంపాదించాను ఏమవుతుంది, నేను ఏమవుతుంది, ఒకటే అవుతుంది, నువ్వు వదిలేసి వెళ్ళిపోవాలి. ఏమి అందరికీ స్టాండర్డ్, ఎవరైనా సరే వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. ఎవరు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా ఒకటే, ఎందుకని నువ్వు ఎంత సంపాదించి మాత్రం వదిలేసి వెళ్ళాలి, ఎంత పోగొట్టుకున్నా కానీ వదిలేసి వెళ్ళాలి. కానీ ఈ మధ్యలో మనం చాలా వెర్రీ అయిపోతున్నాం, నేను పోగొట్టుకున్నానే అని, ధనం వచ్చినా నేను చాలా బాగా సంపాదించానే అనుకుంటున్నాడు. నువ్వు సంపాదించినా వదిలేసి వెళ్ళిపోవాలి, పోగొట్టుకున్నా వదిలేసి వెళ్ళిపోవాలి. బట్ దానికి మనం ఇంపార్టెన్స్ ఇచ్చి అరే నేను పోగొట్టుకున్నానే నేను ఇవ్వాలి. శాశ్వతమైన మనం భగవంతుడి సేవ చేయొచ్చు, అది ఈ శరీరంతో ఉపయోగం. అదితో ఉపయోగం ఉంది ఈ శరీరానికి. ఈ శరీరము ఈ ఆస్తి, ఈ బిడ్డలు, భార్య, ఇవన్నీ టెంపరీ అయినప్పటికీ కూడా వీటికి ఒక ప్రయోజనం ఉంది. ఏంటి ఆ ప్రయోజనం? వాటన్నింటినీ కృష్ణుడి సేవలో ఉపయోగించి మనం శాశ్వతమైన ఫలితాన్ని పొందొచ్చు. మనం కృష్ణుడికి మనకున్న ధనాన్ని ఛారిటీ ఇస్తే మనకు శాశ్వతమైన బెనిఫిట్ వస్తుంది. అశాశ్వతమైన దాన్ని కృష్ణుడి సేవలో వినియోగించి శాశ్వతమైన బెనిఫిట్ పొందొచ్చు. ఇది నిజమైన ఇన్వెస్ట్మెంట్. వాళ్ళందరూ అడుగుతుంటారు ఏది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని, పుస్తకాలు అడుగుతుంటారు ఎక్కడ బాగా ఇన్వెస్ట్ చేస్తే మనకు బాగా డబ్బులు పెరుగుతాయని, మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్ అని, చక్రవడ్డీ అని చెప్పి. ఇది నిజమైన చక్రవడ్డీ. మనకున్న ఈ టెంపరీ అశాశ్వతమైన శరీరాన్ని, ధనాన్ని, టైంని, మనకు తెలివితేటలని శాశ్వతమైన కృష్ణుడి సేవలో ఇన్వెస్ట్ చేస్తే మనకు అది ఎన్నో రెట్లుగా శాశ్వతమైన బెనిఫిట్ వస్తుంది. అదర్వైజ్ దేనికి ఏమి ఉపయోగం లేదు. అంతా ఇక్కడ వదిలేసేసి అంటే ఇప్పుడు మనం మునిగిపోయే కంపెనీలో పెట్టినట్టు అనమాట, కొలాప్స్ అయిపోయే కంపెనీలో పెడితే ఏమవుతుంది, కొలాప్స్ అయిపోతే వాళ్ళు అంటారు డబ్బులు లేవు నాయన, షేర్లన్నీ కొలాప్స్ అయిపోయినాయి అంటారు. మనం ఇన్వెస్ట్ చేస్తుంది అట్లాంటి దాంట్లో. మనం ఏం చేస్తాం, ఇంకా బిల్డింగ్లు కడదాం, ఆ బిల్డింగ్లు కడదాం, ఇంకా పెంచుదాం అని. ఇవన్నీ కూడా మనం చనిపోయిన టైంలో బిల్డింగ్లు అన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి, అంటే కూలిపోయే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాం. మనకు తెలుసు ఆల్రెడీ మనం ఎప్పుడోసారి చనిపోతాం వెళ్ళిపోతామని, అయినా కానీ మనం ఇంకా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఆ టెంపరీ దీంట్లో. సో భగవంతుడు మనకిచ్చినటన్నిటికీ ఒకటే ప్రయోజనం, ఎట్లా నేను ఈ టెంపరీ దాని నుంచి పర్మనెంట్ బెనిఫిట్ ఎలా పొందాలి, ఇది నిజమైన తెలియగలవాడంటే. నాకున్న ప్రతి దాన్ని ఎట్లా ఇన్వెస్ట్ చేసి పర్మనెంట్ బెనిఫిట్ ఎలా పొందాలి, అది మనం ఆలోచించాల్సింది. నాకు తెలివితేటలు ఉన్నాయా, బలం ఉందా, ఆస్తి ఉందా, నాకు ప్రభావం ఉందా, ఇన్ఫ్లుయెన్స్ ఉందా, ఆ ఉన్న అన్నింటినీ కూడా ఎట్లా కృష్ణుడి సేవలో వినియోగిస్తే మనకు పర్మనెంట్ బెనిఫిట్ వస్తుంది, ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. మన టైం కానీ ఎనర్జీ కానీ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఎట్లా భగవంతుడి సేవలో వినియోగిస్తే మనకి శాశ్వతమైన ఫలితం వస్తుంది. సో దుర్యోధనుడు జీవితాంతం కూడా టెంపరీలో ఇన్వెస్ట్ చేశాడు, దానికోసం గురువుని మ్యానిపులేట్ చేస్తున్నాడు, కృష్ణుని మ్యానిపులేట్ చేస్తున్నాడు, అందరినీ మోసం చేస్తున్నాడు, పాండవులను మోసం చేశాడు, చివరికి ఏమైంది, ఏం కాలేదు. మనం అటు చూసినట్టే పాండవులు అన్నిటికీ ఒప్పుకున్నారు, అన్నిటికీ సహించారు, చివరికి ఏమైంది, వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళిపోయారు. వాటన్నిటి ద్వారా కృష్ణుడికి ఇంకా దగ్గరయ్యారు, ప్రతి ప్రతి ప్రాబ్లం తోనూ వాళ్ళు ఇంకా ఇంకా కృష్ణుడిని స్మరించి, ఇంకా కృష్ణుడిని పూజించి, ఇంకా కృష్ణుడి దగ్గర అయ్యారు. సో మనకి భౌతిక ప్రపంచంలో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా కేవలం వాటికి ఒకే ఒక సందేశం ఉంది. ప్రాబ్లమ్స్ ఏంటి ఆ సందేశం? కృష్ణ భక్తి చేయండి, ఇది ఒక్కటే సందేశం. ఈ భౌతిక ప్రపంచంలో ప్రాబ్లమ్స్ కన్నిటికీ ఒకే ఒక సందేశం, ఎలా భక్తులు కావాలి అనేది ఒకటే సందేశం. మన ప్రాబ్లం వస్తుందంటే ఓహో ఇంకా మనం భక్తి సరిగ్గా చేయట్లేదన్నమాట, ఇంకా బాగా చేయాలన్నమాట అనేది ఒకటే సందేశం. లేదంటే మన ప్రాబ్లం మనం భౌతిక ప్రపంచంలో వచ్చే ప్రాబ్లంని దాని సొల్యూషన్ మనం ప్రయత్నించినా గానీ కేవలం టైం వేస్ట్ అవుతుంది, తప్పితే సొల్యూషన్ రాదు. మీరందరూ కూడా ఇప్పుడు చాలా మంది మిడిల్ ఏజ్ లో ఉన్నారు, 30-40 ఇయర్స్ మీ ఎక్స్పీరియన్స్ ఉంది లైఫ్ లో. ఇప్పటికి మనం ఎప్పటి నుంచో అంటే కనీసం 10-15 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తూ ఉన్నాం మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి. ప్రాబ్లమ్స్ అయిపోయినాయా మనం ప్రస్తుతం చెప్పగలమా? నాకు ప్రాబ్లమ్స్ అన్ని అయిపోయినాయి, ఇంకేం ప్రాబ్లమ్స్ లేవని. అంటే ఏంటి, మనం 15 సంవత్సరాలు వేస్ట్ చేసిన తర్వాత కూడా ఇంకా అదే ప్రాబ్లమ్స్ లో ఉన్నాం, ఎక్కడేసిన గొంగలు అక్కడే. భౌతిక ప్రపంచంలో ప్రాబ్లమ్స్ మనం దానికి సొల్యూషన్ కనిపెట్టాలని ప్రయత్నిస్తే ఎప్పటికీ అవి తరగవు. ఎందుకని, ఈ భౌతిక ప్రపంచం అట్లా సృష్టించబడింది. దుఃఖాలయం అశాశ్వతం, ఎప్పుడు నీకు దుఃఖాలు ఉంటాయి అని అది సృష్టించబడింది అట్లా. సో మనం అనుకుంటున్నాం ఈ దుఃఖాలు అంటే ఎట్లా మనం ఇది చేయొచ్చు అని. ఒక దుఃఖం అయిపోతే ఇంకో దుఃఖం వస్తుంది, అట్లా వస్తూనే ఉంటాయి. అది భౌతిక ప్రపంచం అంటే, అది దుఃఖాలకు అంతం ఉండదు. మనం ఎన్ని దుఃఖాలను సాల్వ్ చేద్దాం అనుకుంటే ఇంకో దుఃఖాలు పెరుగుతూనే ఉంటాయి. అందుకని 60 ఏళ్ళు వచ్చేసరికి మనం కుంగిపోయి ఉంటాం. చూడండి, 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఏమి చాలా హ్యాపీగా ఆనందంతో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినాయి, ఐఎమ్ వెరీ హ్యాపీ అని వాళ్ళు ఏం జంపింగ్ చేస్తూ హ్యాపీగా ఉండట్లేదు. వాళ్ళకి చిన్నదంటే కోపం వచ్చేస్తుంది. అంటే ఏంటి, వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నారు. అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఇంకా ఇంకా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి తరగకుండా. సో అందుకని వాళ్ళకి చిన్న ప్రాబ్లం కాగానే చాలా డిస్టర్బ్ అయిపోతారు, వాళ్ళు కోపడతారు ఊరికనే. వాళ్ళ కోపం వస్తుందంటే ఏంటి, వాళ్ళు చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నారు. ఇంతకాలం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ప్రయత్నించి చివరికి ఏంటి వచ్చింది, ఈ జీవితం ఇంతే అనే కంక్లూజన్కి వచ్చేస్తారు. ఇంకా వాళ్ళు ప్రయత్నం కూడా చేయరు, ప్రాబ్లమ్స్ ఇంకా ఏదైతే అది కానీ ఏం చేయగలంలే అని వదిలేస్తారు. ఎందువలన, భౌతిక ప్రపంచంలో మనం భౌతిక ప్రపంచంలో సొల్యూషన్స్ అనేవి లేవు. ఒకటే ఒక సొల్యూషన్, అది కృష్ణుని సేవించడం. ఎప్పుడైతే ఆ సొల్యూషన్ తీసుకుంటాం అప్పుడు హ్యాపీగా ఉండగలం. 10 ఏళ్ళు అప్పుడు తీసుకుంటే అప్పుడే ఆనందంగా ఉండొచ్చు, అప్పటి నుంచి 15 ఏళ్ళకి తీసుకుంటే అప్పుడు, ఎప్పుడు తీసుకుంటే అప్పుడు, ఎంత తొందరగా తీసుకుంటే అంత ఈజీ. సో ఈ విధంగా మనం ఈ భౌతిక ప్రపంచం అనేది ఒక కళ లాంటిది. ఆ కళలో మనం ఉంటున్నాం, ఓ పులొస్తుంది తీసుకో, అది తీసుకో, ఇది తీసుకో, చంపు పుల్ని అట్లా మనం అనుకుంటున్నాం. ఏ రా ఇది తీసుకురా, ఆ ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లం వచ్చింది, దీన్ని సాల్వ్ చేయి, అది సాల్వ్ చేయి అని చెప్పి మనం చాలా బిజీగా వరి అయిపోతున్నాం. ఓ ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చిందా, అప్పుడు ఆ ప్రాబ్లం వచ్చింది, వాళ్ళని పిలువు, వీళ్ళని పిలువు, వాళ్ళకి చెప్పు అని చెప్పి మనం హడావిడి చేసేసి ప్రాబ్లం సాల్వ్ చేద్దామని ప్రయత్నిస్తాం. యాక్చువల్గా అది కళలో పులి నిజంగా లేదు. అదేవిధంగా మన భౌతిక ప్రపంచంలో ప్రాబ్లమ్స్ అన్ని కూడా కేవలం మన ఊహా కల్పితాలు మాత్రమే, అది కేవలం యాక్చువల్గా లేవు ప్రాబ్లమ్స్ మనం అనుకుంటున్నాం. ఎందువల్ల, మనం ఈ భౌతిక ప్రపంచంలో ఇంట్రెస్ట్ ఉన్నాం కాబట్టి. సపోజ్ ఎవరో అన్నారు, వాళ్ళు ఏమన్నా మనకేం పెద్ద ప్రాబ్లం రాదు, ఎందువలన వాళ్ళు ఎటు మనకి ఇంపార్టెంట్ కాదు. భౌతిక ప్రపంచంలో మనం ఎవరు తిట్టినా అదే మనతో పాటు వచ్చేది కాదు, అది కూడా అశాశ్వతమే. వేరే వాళ్ళు మనం తిడితే అది కూడా అశాశ్వతమే, మనం అది శాశ్వతం అనుకుంటున్నాం. అందుకని మనం దానివల్ల డిస్టర్బ్ అయిపోతున్నాం. ఓ నాకు ఇది చేశాడు, నేనేం చేయాలి, నాకు ఇట్లా చేస్తాడు, ఇంత మోసం చేస్తాడు, నేనేం చేయాలి. ఇదంతా కళలో అనమాట, కళలో పులొచ్చింది అనగానే మనం ఉలిక్కిపడినట్టుగా అట్లా ఉందనమాట. అతను మనం ఏం చేయలేడు. కృష్ణుడు శాంక్షన్ చేయకపోతే ఎవరు కూడా మనల్ని కష్టపెట్టలేరు. ఎవరిలో ఎవరి దగ్గర ఆ శక్తి లేదు మనల్ని కష్టపెట్టే శక్తి. అది వాళ్ళ కృష్ణుడు శాంక్షన్ చేయింది, ఆయన సిగ్నేచర్ చేయింది, ఏది జరగదు. కృష్ణుడు సిగ్నేచర్ చేస్తే మనం దాన్ని కంప్లైంట్ చేసి ఆపలేం. కృష్ణుడు సిగ్నేచర్ చేశానుకో మన ఇంట్లో దొంగలు పడాలని, మనం ఎంత ఆపాలనుకుంటే దొంగలు పడిపోతారు. అర్థమైందా? సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ టెంపరీగా మన ఎవరు కూడా మోసం చేయలేరు, మన ఎవరు కూడా హింసించలేరు, మన ఎవరు ఏమి చేయలేరు. ఏదైనా జరుగుతుందంటే మన కర్మానుసారం మనం ఏదో ఇంతకుముందు చేసిన దానికి కేవలం రియాక్షన్ వస్తూ ఉంది. సో మళ్ళీ నేను దానికి రియాక్ట్ అయ్యి ఎందుకు మళ్ళీ ఫర్దర్ గా క్రియేట్ చేయటం కర్మ. సో వచ్చిన కష్టాలని వచ్చిన మనం చూసి నేను ఇంకా సీరియస్ అయ్యి ఈ జన్మన్నా మనం ఈ టెంపరీ కర్మకు ఆపేసి శాశ్వతమైన కృష్ణుని భక్తిని చేసి వైకుంఠానికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకోవాలి. సో కేవలం ప్రతి ప్రాబ్లంతో ఇంకా ఇంకా సీరియస్ అవ్వాలి. సో అంటే ఇంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే నేను ఎంత కర్మ చేస్తుంటాను, ఎంతమందిని ఈ విధంగా నేను ప్రాబ్లమ్స్ ఇచ్చుంటాను. కాబట్టి ఇప్పుడన్నా నేను నేర్చుకున్నాను, ఈ జన్మలో అన్నా నేను ఇప్పుడు ఇంకెవరికి ప్రాబ్లమ్స్ ఇవ్వను, నేను భగవంతుని భక్తి చేసుకుని వాళ్ళు నాకు ఎన్ని కష్టాలు పెట్టినా నేను ఇంకా భగవంతుడి వైపుకే మొగ్గు చూపాలి అనేది నిశ్చయించుకున్నట్టయితే మనం ఎవరు ఏం చేయలేరు. మనం వైకుంఠానికి వెళ్ళిపోతాం, మనమేమి వాళ్ళు మన ధనాన్ని అంతా దోచుకున్నా మనం వైకుంఠానికి వెళ్ళొచ్చు, వాళ్ళు మన కుటుంబాన్ని అంతా కష్టపెట్టినా మనం వైకుంఠానికి వెళ్ళొచ్చు, వాళ్ళు ఎన్ని చేసినా మనం వైకుంఠానికి వెళ్ళొచ్చు. ఎందుకని అది మన శాశ్వతమైంది, ఎవరు దాన్ని తీసుకోలేరు. మన ఆస్తిని తీసుకోవచ్చు, మన ధనాన్ని తీసుకోవచ్చు, ఇంకో దాన్ని తీసుకోవచ్చు, కానీ ఎవరు కూడా మన వైకుంఠంకి వెళ్ళే పొజిషన్ ఎవరు తీసుకోలేదు. అది మన శాశ్వతమైన పొజిషన్. మన భగవంతుడు సేవకుడు అనేదాన్ని ఎవరు మోసం చేయలేరు, మన దగ్గర నుంచి దొంగిలించలేరు దాన్ని. కాబట్టి మనం ఇప్పుడు దాని గురించి వరి అవ్వకూడదు. మన సేవ ఎప్పుడు మనకుంటుంది, కృష్ణుడికి చేసే సేవ, దాన్ని ఎవరు తీసుకోలేరు. కేవలం వాళ్ళు ఏం తీసుకోగలరు, ఈ అశాశ్వతమైన ధనాన్ని తీసుకోగలరు, ఇంకో దాన్ని తీసుకోగలరు. కాబట్టి మనం ఎప్పుడు ఏం చేసుకోవాలి, ఈ శాశ్వతమైన ఆస్తిని ఎట్లా పెంచుకోవాలి. వేరే వాళ్ళు మన ఈ అశాశ్వతమైన దాన్ని తీసుకునే లోపే మనం శాశ్వతమైన బ్యాంక్ అకౌంట్ ఎట్లా పెంచుకోవాలి, అది తెలియదు మనం. సో మనకున్నాటిని ఏ విధంగా ఇంకా భగవంతుడి సేవలో వినియోగించడం, ఈ విధంగా మనం శాశ్వతమైన అకౌంట్ పెంచుకోవాలి. అంతేగాని మనం ఇట్లాగా దుర్యోధనులాగా మనం ఆలోచించి ఎట్లా మ్యానిపులేట్ చేసి ఈ అశాశ్వతమైన దాన్ని ఎట్లా పెంచుకోవాలని ఆలోచించకూడదు. హరే కృష్ణ, నేను ప్రశ్నలు ఉంటే అడగచ్చు.
అశ్వద్ధామా చావలేదని తెలియలేదా?
అంటే అశ్వద్ధామా చావలే అంటే దుర్యోధనుడికి, ద్రోణాచార్యుడికి తెలుసు ద్రుపదుడు యజ్ఞం చేశాడు, యజ్ఞంలో ఇతను వచ్చాడు అని తెలుసు క్లియర్ గా. అతను నన్ను చంపడం కోసం యజ్ఞం చేశాడు, దానికోసం యజ్ఞంలో నుంచి ఇతను వచ్చాడని తెలుసు. అందువలన అతను తెలుసు ఇతను నన్ను చంపుతాడు అని. అది
అశ్వత్థామ యుధిష్ఠుడు అని చెప్పాడు.
ఈవెన్ అభిమన్యుడు చావలేదని కూడా ద్రోణాచార్యుడికి తెలుసు, బట్ అతనికి తెలిసింది నేను వెళ్ళిపోయే సమయం వచ్చేసిందని. అందుకనే యాక్చువల్ గా దృష్టజ్యుమ్నుడు చంపడు ద్రోణాచార్యుని ఫైనల్ గా. ద్రోణాచార్యుడికి ముందే తెలుసు నేను ఇప్పుడు నేను చనిపోబోతున్నానని, అందుకని ఆయన ఆల్రెడీ యోగ సమాధిలో వెళ్ళిపోతాడు. అతను సమాధి అయిన తర్వాత దృష్టజ్యుమ్నుడు ద్రోణాచార్యుని చంపుతాడు. సో తనకి తెలుసు నేను ఇప్పుడు చనిపోబోతున్నానని ముందే తెలిసి తన యోగంలో తను శరీరాన్ని దృష్టజ్యుమ్నుడు చంపే ముందే తను చనిపోతాడు. సో వాళ్ళు చాలా పవర్ఫుల్, మనకేం తెలియదు మనం ఎప్పుడు ఏమవుతుందో. వాళ్ళకి అన్ని తెలుసు కూడా వాళ్ళు భగవంతుడు సేవ చేస్తున్నారు, మనకేం తెలియకుండా కూడా వాళ్ళు సేవ చేయట్లేదు ఎప్పుడు సరిపోతుందో తెలియకుండా కూడా. ఎనీ అదర్?
ఇందాక మనము ధృతరాష్ట్రం గురించి చెప్పుకున్నాం, పుట్టుగుడి అని. ఒకనొక దశలో వాసిన కండ్లు కూడా ఇచ్చాడు, అతను కండ్లు ఎందుకు ఉంచుకోలేదు? ఒక ప్రశ్న. ఇంకొక ప్రశ్న, ఇప్పుడు శ్రీకృష్ణుని సోదరి పేరు సుభద్రాదేవి, ఈమె కొందరు అంటారు దేవకీ వాసుదేవుల సంతానం అని, కాదు రోహిణి వాసుదేవుల సంతానం అంటారు, ఏది కరెక్ట్? అది కొంచెం క్లారిఫై చేయాలి.
ఐ డోంట్ నో, ఐ నెవర్ హర్డ్, నేను ఎక్కడ చదవలేదు దాని గురించి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే.